నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం నుంచి 23వ వచనాల వరకున్న లేఖన భాగాలు మనం అర్థం చేసుకోవాలి. అందులో ప్రాముఖ్యంగా సమయ భావాన్ని బట్టి నేనంతా చదవబోట్లేదు, కానీ 2-3 వాక్యాలు మీరు చదవడానికి ఇష్టపడుతున్నాను. చాలా బాగున్నాయి వచన భాగాలు, మనం చదవాలి. 16, అయితే అప్పటి నుండి నా పని వారిలో సగం మంది పని చేయించి వచ్చి సగం మంది ఈటెలను బల్లెములను వెండ్లను కవచములను ధరించుకున్న వారే వచ్చిరి. 16వ వచనంలో నెహెమ్యా ఏమంటున్నాడంటే, సగం మంది కట్టే పని చేస్తున్నారు, సగం మంది కాచే పని చేస్తున్నారు, సగం మంది కన్స్ట్రక్షన్ లో ఉన్నారు, సగం మంది సెక్యూరిటీగా నిలబడ్డారు అని మాట్లాడుతూ ఉన్నాడు. 17వ వచనం, గోడ కట్టివారును బరువులు మోయేవారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. ఇది ఇంకా విచిత్రమైన మాట. 16వ వచనం, సగం మంది పనిచేస్తున్నారు, సగం మంది పహారా కాస్తున్నారు అని మాట్లాడితే, 17వ వచనంలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎలా పనిచేస్తున్నారంటే, ఒక చేతితో పనిచేసే పనిముట్టు, మరొక చేతితో ఆయుధం పోరాడడానికి ఆయుధాన్ని పట్టుకొని నిలబడ్డారు అని మాట్లాడతాడు. కాబట్టి ప్రిలారా, చాలా ఆశ్చర్యకరమైన అధ్యాయం ఈ పుస్తకం. 23వ వచనాన్ని చదువుతాను, 21వ వచనాన్ని చదువుతాం. ఆ ప్రకారము మేము పని ఎందు ప్రయాస పడితే, సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడే వరకు ఈటెలు పట్టుకొనిరి. ఉదయం నుంచి రాత్రి వరకు కాపలా కాస్తున్నారు, రోజంతా ప్రయాస పడుతున్నారు. 23వ వచనం, ఇలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారావారు గాని ఉతుక్కునుటకు తప్ప మరి దేనికి మా వస్త్రాలు తీసివేయలేదు. ఎప్పుడు లుంగి కట్టుకుని రిలాక్స్ గా మేము లేము. మేము బట్టలు ఉతుక్కోవడానికి తప్ప ఇంకెప్పుడు కట్టిన బట్టలు విప్పలేదు, ఆయుధాలు పక్కన పెట్టలేదు, పనిముట్లు పక్కన పెట్టలేదు, పోరాటాన్ని పక్కన పెట్టలేదు. ఇంకా మనం మాట్లాడాల్సిన ప్రాముఖ్యమైన మాట 4వ అధ్యాయం ఏమిటంటే, ప్రార్థన మేము పక్కన పెట్టలేదు. 4వ అధ్యాయంలో శత్రువులు ఎగతాళి చేస్తా ఉన్నారు. ఏమని ఎగతాళి చేస్తున్నారంటే 2వ వచనంలో సన్బల్లటు ఎగతాళి చేస్తా ఉన్నాడు, దుర్బలులైన యూదులు ఏమి చేయుదురు, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు, మీకేం చేతనవుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనంలో టోబియా మాట్లాడుతున్నాడు, గేలి చేస్తా ఉన్నాడు, ఎగతాళి చేస్తా ఉన్నాడు టోబియా. 3వ వచనంలో, వారి కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోవునను. గొప్ప పోరాటాల మధ్య నెహెమ్యా నాయకత్వంలో పడిపోయిన ప్రాకారాలు తిరిగి కట్టబడ్డం, కాల్చబడ్డ ప్రాకారాలు తిరిగి కట్టబడ్డం, ఆ గోడలు పూడ్చబడ్డం, అది మరలా రిస్టోరేషన్. ఈ గ్రంథం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, తిరిగి యెరూషలేము కట్టబడింది, తిరిగి యెరూషలేము మందిరంలో ఆరాధన ప్రారంభించబడింది, తిరిగి ప్రజలు దేవుడి వద్దకు వచ్చారు. దానికి దేవుడు నెహెమ్యా అను ఆశ్చర్యకరంగా నిలబెట్టి వాడుకోవడాన్ని మనం చూస్తున్నాం. 6వ అధ్యాయము 15వ వచనం ఇలా రాయబడింది, 6వ అధ్యాయం 15వ వచనం, ఈ ప్రకారముగా 7వ మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయము. 52 దినాల్లో ప్రాకారాన్ని కట్టగలిగారు. చాలా బ్రహ్మాండమైన పని. అతనంతటిని శక్తి లేకపోయినా దేవుడి మీద ఆధారపడి కట్టగలిగారు. ఎట్లా కట్టారు అన్న మాట దగ్గర 4వ అధ్యాయంలోనే మాటి మాటికి మనం చదివే మాట 4వ అధ్యాయం శత్రువుని గేలి చేస్తా ఉంటే నెహమ్యా 4వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేస్తున్నాడు చదువుదాం. ప్రార్థిస్తా ఉన్నాడు, మా దేవ ఆలకింపు, మేము తిరస్కారం నొందిన వారిని. దేవుడి మీద ఆధారపడతా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. కావున పిల్లరా, నేను ప్రాముఖ్యంగా ఈ సిద్దిపేట సహవాసానికి ఎస్ఎఫ్జే పరిచర్లో ఒక ఉద్యోగాల్లో బిజీగా ఉండి ఖాళీలు లేని పరిస్థితుల్లో ఉండి బయటికి పరిచర్య చేయడానికి బయటికి రాకూడని పొజిషన్ లో ఉండి అయినా సరే ప్రభువును ప్రేమించి ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచడానికి ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. నెహమ్యా జీవితంలో నన్ను నేను చూసుకోవడమే కాదు, నెహమ్యా జీవితంలో మనందరి జీవితాలను చూసుకోవాలి. నెహమ్యాను వాడుకున్నట్టుగా ప్రభు కట్టే పనిలో, నిలబెట్టే పనిలో, బీటలు పూడ్చే పనిలో ప్రభు మనందరినీ వాడుకోవాలని మనం ఈ గ్రంథాన్ని చదివి ప్రార్థన చేసుకుంటే ఎట్లాగైతే ఆ మధ్యలో గ్యాప్ ఉండిపోయింది సిద్దిపేటకి మెదక్ మధ్య, ఆ గ్యాప్ ను ఫిల్ చేయడానికి సిద్దిపేట సహవాస అభ్యర్థి నాయకుడిని ప్రభు ఎట్లా వాడుకున్నారు. వాస్తవానికి మేము ఆంధ్ర వాళ్ళు, మీరు తెలంగాణ వాళ్ళు, మీకు మాకు టాటా బాయ్ బాయ్ బయటికి పండి అన్నారు, అది లోకం. ఈ పరిచర్య ప్రారంభించబడ్డ తర్వాత యేసుక్రీస్తు అందరికి ప్రభు, ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాం, అన్ని దేశాల కొరకు ప్రార్థన చేయడం నేర్చుకున్నాం. ఒకానొక టైంలో తెలంగాణ ప్రియులు ఈ ప్రార్థనా సహవాసంలో కలిసి తెలంగాణ కొరకు ప్రార్థన చేయండి అన్న మాట మనుషులు చెప్పిన మాటగా కాక దేవుడే గద్దించిన మాటగా, స్వార్థ పరులారా మీ కొరకే మీరు ప్రార్థన చేసుకుంటారా. బైబిల్లో ప్రధానమైన ఆజ్ఞ దేవుణ్ణి ప్రేమించడం మొదటి ఆజ్ఞ అయితే, పొరుగు వారిని ప్రేమించడం రెండవ ఆజ్ఞ. లోక సంబంధంగా ఇరుగు పొరుగు రాష్ట్రాలు అయిపోయినా పొరుగు వారిని ప్రేమించాలి, పొరుగు వారిని ప్రేమించాలి. అట్లాగే ఆంధ్ర కొరకు 5000 క్యాలెండర్ ప్రింట్ అయిపిస్తే తెలంగాణ కొరకు 5000 క్యాలెండర్ ప్రింట్ అయిపించాం. ఆంధ్ర కొరకు ఈ సంవత్సరం 50000 క్యాలెండర్లో ఆంధ్రకు 22 వేయిపిస్తే తెలంగాణకు 28000 వేయిపించాం, ఎక్స్ట్రా వేయిపించాం. తెలంగాణలో ఇంకా పోడ్చబడాల్సిన బీటలు ఉన్నాయి, ఇంకా గ్యాప్లు ఉన్నాయి, ఆ గ్యాప్లు ఫిల్ చేయాలి అన్న ఉద్దేశంతో అందరూ పనిచేస్తున్నారు, అందరూ ప్రయాసపడుతున్నారు. అందరూ నెహమ్య ఎట్లాగైతే రాజు సంస్థానంలో గౌరవపదమైన హోదాలో ఖాళీ లేని బిజీలో ఉన్నాడో, అలా ఉన్న ఆయన దేవుణ్ణి ప్రేమిస్తున్న బిడ్డ కావడం వల్ల, దేవుని ప్రేమిస్తూ తన జాతిని ప్రేమిస్తున్నవాడు కావడం వల్ల ఆయన ఎట్లాగా దేవుడు తన చిత్తం జరిగించడానికి వాడుకున్నాడో, అట్లాగే సంగారెడ్డి వారిని ప్రభువు వాడుకున్నారు, మెదక్ వారిని ప్రభువు వాడుకున్నారు, అందరినీ వాడుకుంటున్నారు. మిమ్మల్ని కూడా ఏదో వచ్చి ప్రార్థన చేసి వినేవారుగా కాకుండా కట్టేవారుగా, నిలబెట్టేవారుగా, ఆ ప్రభువు కార్యాల్లో ఆ పాలి భాగస్థులుగా, బలమైన సహవాసులుగా సిద్దిపేటను వాడుకోవాలన్నది నా ప్రార్థన. నేను నెహమ్యా గ్రంథం నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, దేవుడు సేవ అనగానే పాస్టర్లు చేయాలి, దేవుని సేవ అంటే అది కొందరికే పరిమితము, అది అందరిది కాదు, పిలుపు ఉండాలి, అభిషేకం ఉండాలి అన్న మాటలు వింటున్నాం, బైబిల్లో లేవు. పిలుపు కోసం మాట్లాడాల్సి వస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయము 29వ వచనంలో 9వ అధ్యాయము 28వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు పిలిచాడు. మత్తయి సువార్త ఆయన 11వ అధ్యాయము 28వ వచనంలో పిలిచాడు, ప్రయాసపడి భారం మోసుకుని చిన్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను, నా కాడి ఎత్తుకోండి. అందరిని పిలిచాడు. మొదటి పేతురు పత్రిక 2:9 రక్షించబడ్డ వారందరూ పిలువబడ్డవారే అని రాయబడింది. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడ్డ వంశం, రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలు, చీకట్లో నుంచి వెలుగులోకి పిలువబడ్డవారు, రక్షించబడ్డ వారందరూ కూడా పిలువబడ్డవారే అని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఒకప్పుడు దేవుని సేవ అంటే అది పరిశుద్ధమైనది, లోకంలో పని చేయటం అంటే అది తక్కువ, దేవుని సేవ ఎక్కువ, లోకంలో సేవ తక్కువ అని చిన్నప్పుడు భావించాను. వయసు వచ్చి 20 గ్రాడ్యుయేట్ అయ్యే సమయానికి దేవుని సేవ తక్కువ, లోకంలో ప్రభుత్వ సేవ ఎక్కువ, ప్రభు సేవ తక్కువ, ప్రభుత్వ సేవ ఎక్కువ. ఎందుకంటే మంచి జీతం, మంచి పొజిషన్, గౌరవం అన్ని అక్కడ ఉంటాయి. ఇక్కడైతే చాలా కష్టాలు, చాలా బాధలు పడాలని రివర్స్ లో అనుకున్నాను. కానీ ఏదైనా ఒకటే చేయాలి, అయితే సేవ చేయాలి లేదా ఉద్యోగం చేయాలి. ఏ ఉద్యోగం రాకపోతే సేవకి వెళ్ళిపోవాలి అన్నమాట వినే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటే చేయాలి. కానీ వాస్తవానికి పౌలు భక్తుడు నేర్పించిన మాదిరి, దేవుడు ఆయనకి ఇచ్చిన ఎంతో చక్కటి ప్రత్యక్షత, సేవ చేయడానికి, ఉచితంగా పనిచేయడానికి మాకు అధికారం ఉన్నా సరే అది వర్కౌట్ అవ్వదు, అది వర్కౌట్ కావదు. కాబట్టి మాకు అధికారం ఉన్నా మేము అధికారాన్ని వాడుకోము, మేము సువార్తకి ఆటంకంగా ఉన్న వాటన్నింటినీ పక్కన పెట్టి సువార్తను హత్తుకోవడానికి, సువార్తను కౌగులించుకోవడానికి ఎఫెక్టివ్ మెథడ్స్ ని వాడుకుంటాము అన్నాడు పౌలు. అట్లాగే ఆయన అధికారాన్ని వాడుకోకుండానే సువార్త చేయడం నేర్పించాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 9 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 7 ఎవడైనా తన సొంత ఖర్చు పెట్టుకుని దండులో కొలువు చేయినా ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు, మందను కాచి మంద పాలు తాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రం కూడా బట్టి చెప్పుచున్నది కదా. కళ్ళం త్రుక్కుచున్న యుద్ధం మూతికి చిక్కం పెట్టొద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీన్ని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట రాయబడును. కాబట్టి ఆయన అధికారం ఇచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు. పరిచర్య చేసేవాడు పరిచర్య వల్ల బ్రతకాలి, జీవనం కలిగి ఉండాలి అని అధికారం ఇచ్చాడు. లేవీయులకి వేరే పనేమీ లేదు, లేవీయులకు మందిర పని మాత్రమే, మిగతా 11 వారి పని చేసుకోండి, దశం భాగాలు తీసుకురండి, ఆ దశం భాగాలు లేవీలివి అన్నాడు. ఎక్కడ? పాత నిబంధనలో మందిర పరిచర్యకు సంబంధించి. కొత్త నిబంధనలో పౌలు కొత్త నిబంధనలో పాత నిబంధన ఛాయ అయితే నిజ స్వరూపం కొత్త నిబంధన, పాత నిబంధన పునాది అయితే కంప్లీట్ కన్స్ట్రక్షన్ కొత్త నిబంధన. కాబట్టి కొత్త నిబంధనలో పౌలు మనకు నేర్పిస్తున్న మాదిరి ఏంటంటే అధికారం ఉంది అయినా సరే నేను దాన్ని వాడుకోవట్లేదు అధికారాన్ని వాడుకోవట్లేదు. ఎందుకు వాడుకోవట్లేదంటే ఎక్కువ మందిని సంపాదించుకోవాలి కాబట్టి, ఎలాగైనా కొందరిని సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో నేను పని చేస్తున్నాను అని ఆయన మాదిరి సెట్ చేయడము, డేరాలు కుట్టుకుంటూ అకుల ప్రిస్కిల్లాలతో కలిసి పనిచేస్తూ ఆయన సేవ చేయటం లేఖనాల్లో ఎంతో మాదిరిగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి అధికారం ఉన్నా దాన్ని నేను వాడుకోవట్లేదు, నేను వాడుకోవట్లేదు. 12వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు, ఇతరులకు మీ పైన ఈ అధికారంలో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారాన్ని వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. అధికారం ఉన్నా సరే దీన్ని వాడుకోవట్లేదు. 14, అలాగను సువార్త ప్రచురించి వారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు, నేనైతే వీటిలో దేనినైనా వినియోగించుకోనలేదు. నేను దీన్ని వినియోగించుకోలేదు, సువార్తను ఉచితంగా ప్రకటిస్తున్నాను అని 18వ వచనంలో. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త యందు నాకున్న అధికారాన్ని పూర్ణముగా వినియోగపరచుకోనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించటమే నా జీతం. ఉచితముగా సువార్తను ప్రకటించటమే నా జీతం. అందరినీ అనేకులు సంపాదించుకోవడానికి నేను పనిచేసి పరిచర్య చేస్తున్నాను అని ఆయన మాదిరి సచ్చేసి లేఖనాల్లో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కావున ప్రభునందు పిల్లలారా, ఎవరైతే సంపూర్ణ సమయానికి సేవకు సమర్పించుకొని సేవ చేస్తున్నారో వారి సమర్పణ గొప్పది నేను కాదు అని చెప్పను, అది తక్కువ ఇది ఎక్కువ అని కూడా నేను చెప్పను. అయితే నేను చెప్పగలిగింది ఏంటంటే, సేవ కేవలం సంపూర్ణ కాల సేవకులే చేయాలి, ఉద్యోగస్తులు చేయకూడదు అనుకోవడం మాత్రము అది వాక్య విరుద్ధమైన తలంపు, వాక్యంలో లేని తలంపు. పౌలు భక్తుడు ఎంతో స్పష్టముగా అధికారం ఉంది, ఆ అధికారాన్ని వల్ల ఎక్కువ మంది రాలేకపోతున్నారు, ఆ అధికారం వల్ల చాలా మందికి అభ్యంతరంగా ఉంది. కాబట్టి నేను దాన్ని దేన్ని వాడుకోకుండా సేవ చేయాలనుకుంటున్నాను అని ఎంతో గొప్ప సమర్థనతోటి ఆయన సేవ చేయడానికి తీర్మానం చేసుకోవడం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి తెసలోనికి పత్రికలు అయితే పని చేయకపోతే భోజనం చేయడానికి వీల్లేదు అనేసాడు, పని చేయకపోతే భోజనం చేయడానికి వీల్లేదు అని కూడా మాట్లాడేశాడు. కాబట్టి లేఖనాల్లో నుంచి మనం చూడగలుగుతున్న మాట, నహమ్యా జీవితాన్ని మనం చూస్తే ఆయన వాస్తవానికి రాజ సంస్థానంలో కప్పు బేరర్గా, పానదాయకుల అధిపతిగా, రాజుకు గిన్నె అందించేవాడిగా, రాజుకు పాత్ర అందించేవాడిగా, రాజుకు పాత్ర అందించడం అన్న పొజిషన్ ఆ మహాచక్రవర్తి 127 సంస్థానాలకు అధిపతికి గిన్నె అందించే పాత్రలో ఆయన ఉన్నాడు. ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత యూదులకు గవర్నర్గా నియమించబడ్డాడు. ఆ పొజిషన్ లో దేవుడు ఆయన వాడుకున్నాడు అన్న మాట దగ్గర మేబీ నహమ్యా మాత్రమే కాదు, ముందుకు వెళ్తే దానియేల జీవితాన్ని మనం చూస్తాం. ఆయన ఎవరు? రాజు తర్వాత రాజు అంతటి వాడు, రాజ్యం మీద విచారణకర్తలు. షడ్రాకు మాషాకు అభిజ్ఞోగోలను దేవుడు అట్లాగే రాజ్యం మీద విచారణకర్తలుగా నియమించాడు. రాజ్యం మీద విచారణకర్తలుగా నియమించబడ్డ వారు అక్కడ ఆ ప్రభువు కోసం నిలబడ్డారు, విశ్వాసాన్ని కాపాడుకున్నారు. దాని ప్రభావం రాజును సహితం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది, రాజును సహితం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో చూడగలుగుతా ఉన్నాం. ప్రాముఖ్యంగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, నెహమ్యా జీవితం గాని, దానియేలు జీవితం గాని, యోసేపు జీవితం గాని, ఎస్తేరు జీవితం గాని, కొత్త నిబంధన గ్రంథంలో డాక్టర్ అయిన లూకా జీవితం గాని, కొత్త నిబంధన గ్రంథంలో డాక్టర్ అయిన లూకా జీవితం గాని, భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు ఇది పరిశుద్ధమైన పని కాబట్టి దీనికి గవర్నమెంట్ ఉద్యోగాలు చేయకూడదు అన్న కండిషన్ ఏమీ లేదు. దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందాలి అన్నాడు. అందరూ అన్నప్పుడు గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నవారు కూడా అందులోకి వస్తారు, అంతటా అన్నప్పుడు అన్ని శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వస్తారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ప్రతి జాతిలో నుంచి, ప్రతి భాషలో నుంచి, ఆయా ప్రజల్లో నుంచి రక్షించబడ్డ సమూహాన్ని అక్కడ ఆరాధన బృందంలో చూడగలుగుతా ఉన్నాము. చాలా మంది కాలేజీలకు వెళ్తున్నారు, కాలేజీల మధ్య పరిచర్య జరగట్లేదు. ఇవాంజికల్ యూనియన్ లాంటి సంస్థ విద్యార్థుల రక్షణ కొరకు భారం కలిగి ముమ్మరంగా ఒకప్పుడు పనిచేశారు. ఇప్పుడు కూడా కాలేజీలో డోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ శాఖల్లోకి వెళ్తున్నారు. నా మట్టుకు నేను రక్షించబడ్డాను, ప్రభుత్వ శాఖలోకి వచ్చి పడ్డాను. నేనేమనుకున్నానంటే పౌలన్నలాగే పనిచేసుకుంటూ సేవ చేయాలి, పౌలన్నలాగే పనిచేసుకుంటూ సేవ చేయాలన్న ఆశ గొప్పగా ఉన్న పోలీస్ శాఖ కావడం వల్ల ఆ సేవ చేయడం తర్వాత విషయం కనీసం బైబిల్ చదవడానికి వీలు కాని పరిస్థితులు, కనీసం పరిశుద్ధతను కాపాడుకొని విశ్వాసాన్ని కాపాడుకుంటూ కొనసాగడం సాధ్యం కాని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు యొక్క మహాకృపను బట్టి అనేక దినాలు ప్రభువా మేము నీకు దూరమైపోతున్నాం, లోకంలో గెలిచాం, దేవుడి దగ్గర ఓడిపోతా ఉన్నాం, మనుషుల దగ్గర తలెత్తుకు నిలబడుతున్నాం, దేవుడి దగ్గర సిగ్గుతో అవమానంతో తలదించుకుంటున్నాం, దేవుడికి దూరమైపోయాం, నశించిపోతున్నాము అన్న ఆ గొప్ప వ్యాధంలో నుంచి వచ్చిన ప్రార్థనలు, మిషనరీలు భారతదేశం రక్షించబడాలి, ఆ కొండ జాతి ప్రజలు రక్షించబడాలి, ఐఎం ఎఫ్ఎంబీవీ విశ్వవాణి బ్లెస్సింగ్ యూత్ మిషన్ జిమ్స్ మిషనరీ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఎక్కడో మారుమూల ప్రాంతానికి వెళ్లిన వారు తర్వాత బాబు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగుల్లో చైతన్యం వస్తే, ఉద్యోగస్తులు సువార్తకు సువార్తలా జీవిస్తే, ఉద్యోగస్తులు నిలబడితే బైబిల్లో చాలా మంచి పరిచర్య జరిగింది, అలాంటి పరిచర్య జరగాలని ఆశ మాకు కలిగి ఉన్నాం అన్న ఆ మాటను బట్టి చాలా ఆశతోటి ప్రార్థన చేశాం. ప్రభు కృప చూపించారు, ఉద్యోగస్తుల్ని ఇలా అనుజన ఆరాధనకు తీసుకొస్తా ఉన్నారు. ప్రాముఖ్యంగా నేను నెహమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించి ఉన్నతమైన పొజిషన్ లోకి తీసుకెళ్తాడు, ఆయన దీనులను పెంట కుప్పల మీద లేవనిస్తాడు, సింహాసనాల మీద కూర్చోబెడతాడు. అవి మనం ఎరుగుదము. గొర్రెల కాపరి దావీదును రాజును చేశాడు, ఆయన అనాథైన అదస్సాను మహారాణి అని హిస్టేరిగా నిలబెట్టాడు, బానిస యోసేపును ఐగుప్తుకి ప్రాణరక్షకుడుగా నియమించాడు. దేవుడు తన ప్రజలను హెచ్చిస్తాడు, దీవిస్తాడు అన్న మాటలు లేఖనాల్లో మనం చూస్తున్నాము. అయితే నిజమైన ఆశీర్వాదము పుచ్చుకోవడం కాదు, ఇవ్వటం. నిజమైన ఆశీర్వాదం స్వార్థపూరితంగా జీవించడం కాదు, అనేక మందికి సిలువ ప్రేమను పంచటం. యోసేపు ఐగుప్తులో ఆస్తులు బాగా సంపాదించుకున్నవాడైతే ఈరోజు మనం ఆయన కోసం మాట్లాడుకునే వాళ్ళం కాము. దానియేలు బబులోనులో ఆస్తి పేరు బాగా సంపాదించుకున్న సుఖవలయంలో చిక్కుకున్నవాడైతే ఈరోజు ఆయన కోసం మనం మాట్లాడుకునే వాళ్ళం కాము. నెహమ్య సుషాను కోటలో రాజు దగ్గర ఆ పొజిషన్ కాపాడుకోవడానికి తాపత్రయపడేవాడైతే ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆయన కొరకు ఈ ఘనచరిత్ర రాయబడేది కాదు. దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, అబ్రహామ నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీయందు భూలోక వంశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను, నీ ద్వారా భూలోక వంశాలన్నీ దీవించబడతాయి. ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. నేను నిన్ను ఆశీర్వాద కారణంగా మారుస్తాను, నీయందు అనేక మంది దీవించబడతారు, యేసుక్రీస్తు ప్రభు సిలువ నేర్పించేదే. ఆయన లోకానికి వచ్చింది సేవ చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయించుకోవడానికి కాదు, పదవులు అనుభవించడానికి కాదు, జలసాలు చేయడానికి కాదు, సుఖముగా జీవించడం కోసం కాదు, నశించిన దానిని వెతికి రక్షించడం కొరకు. లూకాసువార్త 19:10 ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షించడానికి వచ్చాడు. కావున ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడల్లోనే భక్తులు జీవించారు. యేసుక్రీస్తు ప్రభు అడుగు జాడల్లోనే ప్రభుత్వ ఉద్యోగులందరూ ఉద్యోగాలు చేయాలి, క్రైస్తవ ఉద్యోగులు ఆ దృక్పథంతో ఉండాలని పరిశుద్ధ లేఖనాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కి నేను జస్ట్ అవుట్లైన్స్ నెహమ్యా గ్రంథం మొదటి అధ్యాయంలో నుంచి దేవుని బిడ్డలు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రయారిటీస్ కలిగి ఉండాలి, దేవుడు నెహెమ్యా ద్వారా తన మందిరాన్ని తిరిగి కట్టబడడానికి, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము ప్రాకారాలు కట్టబడడానికి, ఆరాధన తిరిగి రిస్టోర్ అవడానికి ఆయన వాడుకోవడానికి ఆయనలో ఏం చూశాడు, దానియేలులో ఏం చూశాడు, యోసేపులో ఏం చూశాడు, ఎస్తేర్లో ఏం చూశాడు, పౌలుని దేవుడు అంతఘనంగా దేనికి వాడుకున్నాడు అన్నది అర్థం కావడానికి నేను మొదటి అధ్యాయం నుంచి కొన్ని తలంపులు మీ గమనాన్ని తీసుకురావడానికి ఆశపడతా ఉన్నాను. మొదటి అధ్యాయం మొదటి వచనంలోను, మొదటి అధ్యాయం 11వ వచనంలో రాయబడ్డ మాట, మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన నేను శూషాను కోటలో ఉండగా అని రాయబడింది. 11వ అధ్యాయం చివరి మాట నేను రాజునికి గిన్నె అందించేవాడనే ఉంటిని. అంతఃపురంలో ఉన్నాడు. వాస్తవానికి ఇస్రాయేలీలకి స్వదేశం లేదు. ఇస్రాయేలీలు చెరలో ఉన్నారు, పరాయి దేశంలో ఉన్నారు. పరాయి దేశంలో పరాయి రాజ్య పాలనలో సింహాసనం దక్కటం, అధికారం దక్కటం, ఇట్లాగా పరాయి రాజుకు ఒక యూదుడు పాత్ర అందించడం అన్నది అది ఎంత ఆశ్చర్యం. దేవుడు ఆ ఉన్నతమైన పొజిషన్ లో నహమయాను కూర్చోబెడితే, దేవుడు నన్ను బాగా దీవించాడు, నేను ప్రత్యేకమైన దేవునికి బాగా ఇష్టుణ్ణి, నా మీద ప్రత్యేకమైన ప్రేమ దేవునికి ఉంది అని ఆయన మోసపోలేదు. కానీ దేవుడు ఏ పొజిషన్ లో ఉంచినా మనసు మాత్రం తన జాతి మీద ఉంది, మనసు మాత్రం తన ప్రజల మీద ఉంది, విశ్వాసం మాత్రం దేవుడి మీద ఉంది. 2వ వచనం ఏం మాట్లాడుతూ ఉందంటే, నెహెమ్యా గ్రంథం మొదటి 2వ వచనంలో ఆయన రాజు గిన్నె అందించేవాడు, శూషాను కోటలో ఉన్నవాడు, పెద్ద ఉద్యోగము, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చీపు చింత లేకుండా ప్రశాంతంగా రాజు ముందు నవ్వుముఖంతో కూర్చోవలసిన వాడు. 2వ వచనంలో మనకి ఎలా కనబడుతున్నాడంటే, కొంతమందిని యెరూషలేముకు పంపించాడు. యెరూషలేముకు పంపించి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పండి అన్నాడు. వాళ్ళు వెళ్లారు. వాళ్ళు రాగానే నెహెమ్యా విచారిస్తా ఉన్నాడు, నా సహోదరులలో హనానీయుని ఒకడును యూదుల్లో కొందరు వచ్చిరి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదును గుర్చి యెరూషలేమును గుర్చి నేను వారిని అడగగా, వారిని అడిగాడు ఎలా ఉన్నారు, పంపించాడు, వాళ్ళ దగ్గర నుంచి సమాచారం తీసుకుంటున్నాడు, వాళ్ళ సమాచారం చెప్పాను. 3వ వచనం, ఏం బాగాల, అక్కడ ప్రజల పరిస్థితి ఏమీ బాగాల, ప్రాకారాలు లేవు, ప్రాకారాలు లేకపోతే సెక్యూరిటీ లేదు. ఇప్పటికే భారతదేశం చుట్టూ బలమైన మిలిటరీ ఫోర్స్ ఉన్న పాకిస్తాన్ ఒక పక్కన, చైనా ఒక పక్కన, బంగ్లాదేశ్ ఒక పక్కన ఎట్లాగైతే ప్రమాదం పొంచి ఉందో, చైనా దేశం చుట్టూ ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా శత్రువుల భారిని తప్పించుకోవడానికి ప్రాకారం ఎట్లా కట్టుకుందో, అలాంటి పరిస్థితుల్లో ప్రాకారాలు లేకపోతే ప్రజల యొక్క సెక్యూరిటీ ఏంటి, భద్రత ఏంటి, ఎంత ఇక ఎంత వలనరబులుగా ఆ ప్రజలు ఉన్నట్టు అల్లడి ఓడిపోయారు, అంతా దోచుకుని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఏమీ లేదు, కట్టుకునే స్తోమత కూడా లేదు. ఎంత అవమానం, ఎంత నింద. 3వ వచనం, వారు పడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. నాతో చెప్పి ప్రాకారాలు లేవు, యెరూషలేము మందిరంలో ఆరాధనలు లేవు, దేవుడు లేడు, దేవుడు లేడు, దేవునికి ఆరాధన లేదు. ఎంతో నింద, ఎంతో శ్రమలు వారు ఉన్నారు. 4వ వచనంలో, నా జాతి ఏమైపోతే నాకేం పట్టింది, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నేనెందుకు నా మనసును బాధ పెట్టుకోవాలి, వాళ్ళ దురదృష్టాన్ని బట్టి నేనెందుకు బాధపడాలి అనే లోక సంబంధి కాదు ఈ నాయకుడు. 4వ వచనంలో ఆయన దాన్ని మర్చిపోలా, విన్న విషయాలు మర్చిపోలా, తన జాతి దుస్థితిని మర్చిపోలా, దేవుడు వదిలేశాడు, దేవుడికి దూరం అయిపోయారు అన్న మాట ఆయన మర్చిపోలా. 4వ వచనం, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖము తుపవాసం ఉండి ఆకాశమందున దేవుని ఎదుట విజ్ఞాపనం చేసి తిని. ప్రభునందు పిల్లరా, నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్న మాట, మనం యోగ్యులమని, మనం అర్హులమని, మనం సమర్థులమని ఈ శాఖల్లో ఈ పొజిషన్స్ లో ఈ ఉద్యోగాల్లో మనం లేవు, ఇంత జీతాలు మన యోగ్యతను బట్టి కూడా తీసుకోవట్లేదు. నెహెమ్యాను దేవుడు తన ప్రజల విమోచన కొరకు ఎట్లాగా అంతఃపురంలో కూర్చోబెట్టాడో, ఎస్తేరుని తన ప్రజల రక్షణ కొరకు, హామాను కుట్ర నుంచి కాపాడడం కొరకు ఎస్తేరును ముందుగా తన ప్రణాళికను బట్టి ఎట్లా అంతఃపురంలోకి పంపించాడో, దేవుడు తన ప్రణాళికను బట్టి మనలందరినీ అంతఃపురాల్లో, ప్రభుత్వ శాఖల్లో, అధికారుల హోదాలో అనేక మందికి అంటే ఫైవర్స్లు దేవుడు మనకు కూర్చోబెట్టాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనం దీవించబడ్డాం, వీఆర్ సో బ్లెస్డ్. కానీ ఇక్కడ మన బ్లెస్సింగ్ మన భార్యకు, మన పిల్లలకు, మనకు మాత్రమే కాకుండా ఐ విల్ మేక్ యూ బ్లెస్సింగ్స్ ఫర్ అదర్స్. అపొస్తల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 35వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన మాట, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మనం ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలి, మనం బలహీన సంరక్షించాలి, మనం ఇచ్చేవారుగా ఉండాలి. పుచ్చుకోవడం కాదు ధన్యత, ఇవ్వటం. దేవుడు మనకిచ్చిన అన్ని, దాంతోపాటు ఈ అధికారం, దాని ద్వారా ఆయనకు మనమేమి ఇవ్వగలం? ఆయన ఎట్లా మహిమపరచగలం? ఆయన రుణం ఎట్లా తీర్చుకోగలం? బాకీ పడిపోయాం, రుణపడిపోయాం, ఎన్నో చేశాడు, ఎన్నో ఇచ్చాడు, ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఒక పక్క పరిస్థితులు ఏమి బాగుండకపోయినా 2020, 2021 కరోనా, హాస్పిటల్లో బెడ్లు లేవు, శ్మశానాల్లో సమాధులు చేయడానికి స్థలాలు లేవు, ప్రభుత్వం దగ్గర కూడా సత్తా లేక చేతులు ఎత్తేసి ఇంట్లోంచి బయటకు రావద్దు, మూతికి మాస్క్ వేసుకోండి, అట్లాంటి పరిస్థితుల్లో రాకడ దినాలు, ఉగ్రత దినాలు, లోకంలో భయంకరమైన పాప పోకడ్లు, అవన్నీ కలారా చూస్తూ ఉండి మనం మరలా దేవుని బిడ్డలో అంతా బాగుంది, ఏమీ కాదు, ప్రభు రాడు, తీర్పు తీర్చడు, మరో ఉగ్రత రాదు, మరొక విపత్తు రాదు అన్నట్టుగా కూర్చుందామా? అన్నీ బాగున్నాయా? కాబట్టి ప్రియులారా, లేఖనాలు మనతో మాట్లాడుతున్న ఈ మాటల వెలుగులో నేను జ్ఞాపకం చేస్తున్న మాట, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలో ఎస్తేరుతో మర్దకాయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎందుకు నువ్వు అక్కడికి వచ్చి కూర్చున్నావు? రాజుకి భార్యనయ్యాను, పట్టపురాణిని అని చెప్పుకోవడం కొరక శోషాన కోటలోకి నువ్వు ఎందుకు వెళ్ళావు? 4వ అధ్యాయము 14వ వచనం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం, నీవు ఈ సమయం మందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే నేను బాగున్నాను, నేను సేఫ్ జోన్ లో ఉన్నాను, నాకేం పట్టింది, నాకెందుకు ఈ భారం, నాకెందుకు ఈ రిస్క్ నువ్వు అనుకుంటే, యూదులకు సహాయము విడుదల మరి యొక్క దిక్కు నుంచి వచ్చిన గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించదురు. ఆశీర్వాదం కాదు ఉగ్రత, ఆశీర్వాదం కాదు ఉగ్రతను కొడగట్టుకుంటాం. కాబట్టి ఈ సమయాన్ని బట్టి ఏ రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకొని మనం చెప్పు మనను, ఎందుకొరకు అక్కడ ఉన్నాం. రాకడ సూచనలు కనబడతా ఉన్నా, కరోనాను దాటి ముందుకొచ్చిన, యుద్ధ సమాచారం వింటూ ఉన్నా, జీవన ప్రమాణాలు పడిపోతా ఉన్నా, సంఘాల్లో నామకార్థ స్థితి, చచ్చిన స్థితి, నిలువెచ్చిన స్థితి, క్రైస్తవ్యం వాక్యంలో సత్యం ఉన్నా క్రైస్తవ్యంలో ఆ జీవం పోయి అలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనం బాగుంది, మా జీతాలు పెరుగుతున్నాయి, సంవత్సరం ఇంక్రిమెంట్లు వస్తున్నాయి, టీఆర్సీ వస్తుంది, స్థలం కొనుక్కున్నాం, బిల్డింగ్ కట్టుకున్నాం, కారు కొనుక్కున్నాం, కొడుకుని డాక్టర్ చదివిస్తున్నాం, కూతురికి మంచి పెళ్లి చేస్తున్నాం, అదా మన జీవితం? సెటిల్ అయిపోవడానిక భూమి అనుకూల స్థలమా? మనకు భూమి మీదేనా పరిస్థితి? ఇక్కడే ఉండిపోతామా? ఇక్కడే పాతికిపోతామా? ఇదే శాశ్వత స్థలమా? ఆమోస గ్రంథంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమోస గ్రంథము 6వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు, సీయోనులో సియోనులో దేవుని పురం, దేవుని ప్రజలు, సియోనులో నిర్విచారంగా ఉన్న వారికి శ్రమ. సోమ్రోను పర్వతం మీద నిశ్చింతగా నివసించి వారికి శ్రమ. నిర్విచారం, నిశ్చింత, నాకేం పట్టింది, నేను బాగున్నానుగా, నేను స్వార్థం, స్వయం, దేవునికి అసహ్యం. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు. యేసుక్రీస్తు ప్రభు మనకిచ్చిన గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, ఆస్తికస్తులుగా చేయండి కాదు, ఆస్తులు సంపాదించుకోండి కాదు, చదివించుకోండి, మార్కులు సంపాదించుకోండి కాదు, కాలేజీలకు వెళ్ళినా, ఆఫీసులకు వెళ్ళినా, పెళ్లి చేసుకుని పరాయి ఊరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఆ యేసుక్రీస్తు ప్రభుకు శిష్యుడైతే తప్ప, ఆ యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తే తప్ప రక్షణ లేదు, వేరొక రక్షకుడు లేడు, వేరొక దిక్కు లేదు. మనం చేయాల్సిన పని కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోకి బాప్తిస్మాలు ఇచ్చుచు. వెళ్ళండి, సువార్త చెప్పండి, శిష్యులు చేయండి, బాప్తిస్మాలు ఇవ్వండి, సంఘాన్ని కట్టండి, బోధించండి. అది కదా గ్రేట్ కమిషన్. మత్తయి సువార్త 28:19 దాన్ని మనం చూస్తున్నాం. మార్కు సువార్త 16:15 కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష. మనం చదువుకున్న అపొస్తల కార్యాలు కింద 8:9 పైనుంచి మీరు శక్తి పొందుతారు. ఎందుకోసం? ఎందుకోసం? పరిశుద్ధాత్మ శక్తి ఎందుకోసం? మీరు యూదయ, మీరు యెరూషలేములోను యూదయ, సమరయ, భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. ఆయనకు సాక్షులుగా ఉండడానికి, ఆయనకు సాక్షులుగా ఉండడానికి మనకిచ్చిన పవర్, మనకిచ్చిన పొజిషన్, మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన అనాయింటేషన్ దానికోసమే. ఆయనకు పనికి రావాలి, మన చుట్టూ ఉన్న ప్రజలకు పనికి రావాలి, మనం ఉన్న స్థలాలు వెలిగించబడాలి. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఆమోసు 6:1. సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. సోమ్రోను పర్వతాల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ. ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం కాదు, ఆశీర్వాదం కాదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. 4:1. దంతపు మంచముల మీద పరుండుచు, పానుపుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను శాలలో కుమిర దూడను వధించి భోజనం చేయుదురు. 6:2. 2వ భాగం. యోసేపు సంతతికి కలిగిన ఉపద్రవాన్ని గురించి చింతపడరు. దేవుడు మెచ్చని జీవితం. ప్రార్థన లేదు, విజ్ఞాపం లేదు, సువార్త లేదు, పరిచర్య లేదు, రాకడకి సిద్ధపాటు లేదు, దిద్దుబాటు లేదు, సంఘాలు గురించిన చింత లేదు. క్రైస్తవుడు ప్రభువుని ఎదుర్కొనే విధానం ఇదేనా? కావున ప్రియులరా, నశించిపోతా ఉన్నా. ఉద్యోగాలు వచ్చాయి, పొజిషన్ వచ్చింది, రెడ్ విజిల్ కార్డు వచ్చింది, తల మీద క్యాప్ వచ్చింది, చేతిలో ఒక లాటరీ వచ్చింది, అన్ని బాగున్నాయి. చస్తే మాత్రం పోయేది నరకానికే, పరలోకానికి కాదు. 30 సంవత్సరాల సర్వీస్ కోసం, యుగ యుగాలు తరతరాల దేవునితో ఉండే జీవితం పోయింది. 32 నెలల కోసం యేసుక్రీస్తు ప్రభు నమ్మేసినోడు. యూదా అయితే 30 సంవత్సరాల సర్వీస్ కోసం రక్షణ జీవితాన్ని పక్కన పెట్టి, ఇంత గొప్ప రక్షణను పక్కన పెట్టి, లోక సంబంధిగా, లోకానుసారంగా, మనుషుల మెప్పు, అధికారుల మెప్పు, అలాంటి జీవితాలకు దేవుడు ఇచ్చిన వరము ఈ పరిచర్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుడు ఆయన ఆశీర్వదించాడు నెహమ్యాను. నెహమ్యా మాత్రం కలిసిపోలా, లోకంలో ఉన్నాడు, అంతఃపురంలో ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు, పొజిషన్లో ఉన్నాడు, కానీ అవేవి ఆయన గుండెల్లోకి రావట్లా, అవేవి ఆయన గుండెల్లోకి రావట్లా. నెహమ్యా పబ్లిక్ లైఫ్, రాజు గిన్నె అందించేవాడైతే నెహమ్యా ప్రైవేట్ లైఫ్ ఎట్లా చూస్తున్నావు? 4:1. ఈ మాటలు విన్నప్పుడు, నెహమ్యా గ్రంథం 4:4, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం నుండి దుఃఖము తప్పు వాసముండి ఆకాశమందర దేవుని ఎదుట విజ్ఞాపనలు చేసి తినే ఉపవాస ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు. ఎవరి కొరకు? నేను బాగుండాలి, నా భార్య బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా ఉద్యోగం బాగుండాలి, నా రాకపోకలు కాపుదలు ఉండాలి. శరీర సంబంధమైన వాడు కాదు నహమ్యా. నా జాతి బాగోలా, నా ప్రజలు బాగోలా, నీ పేరు పెట్టబడ్డ ఇస్రాయేలు బాగోలా. బహుగా నింద, బహుగా శ్రమలో ఉన్నారు. జాతి కొరకైన గొప్ప పరితాపంతో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. 2వ అధ్యాయంలో రాజు ముందుకు వస్తే రాజు సంతోషంగా ఉన్నాడు. ఆయనకేం పట్టింది లోక సంబంధి? నెహమ్యా సంతోషంగా లేడు. ఆయన అడుగుతాడు, నువ్వు హ్యాపీగా ఉండాలిగా, నువ్వు ఇందుకు అట్లా ఉన్నావు, ఏ నొప్పి వచ్చింది అని అడుగుతున్నాడు. 2వ అధ్యాయం అంటున్నాడు, 2వ అధ్యాయం 3వ వచనంలో నెహమ్యా సమాధానం, నా పితరుడు సమాధి నుండి పట్నం పాడైపోయి దాని గుమ్మంలో అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోనా అని రాజు తంటిని, నేనెట్లా సంతోషంగా ఉంటాను? పరిస్థితులన్నీ బాగున్నాయా? సూచనలన్నీ బాగున్నాయా? మనమేమైనా పరలోకంలో ఉన్నామా? మనం పర్మనెంట్ ఉద్యోగాలు అని చెప్పుకుంటున్నా, ఈ ఉద్యోగాలు పర్మనెంటా? మన స్థిర నివాసాలు పర్మనెంట్ అడ్రస్ గా మాట్లాడుకున్నా, మన అడ్రస్ పర్మనెంటా? మనం సంపాదించుకున్న ఆస్తులు పర్మనెంటా? మహారాజు సొలొమోన్ మాట్లాడుతూ ఉన్నాడు ప్రసంగి, వ్యర్థం వ్యర్థము, సమస్తము వ్యర్థం. భూమి మీద, సూర్యుని కింద మనుషులు చేస్తున్న ఉద్యోగాలు, పడుతున్న పాటలు, సంపాదిస్తున్న కోట్లు వ్యర్థం. మన బైబిల్ గ్రంథం విశ్వాసం కోసం మాట్లాడుతుంది, యేసునందు విశ్వాసం. బైబిల్ గ్రంథం నిరీక్షణ కోసం మాట్లాడుతుంది, పరలోకం మీద నిరీక్షణ. సిద్ధపాటు కోసం మాట్లాడుతుంది, ఈ రాత్రి వస్తే ప్రభుని కలుసుకోవాలి, గుండె పొట్టు వచ్చినా ఏది వచ్చినా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభులందు ప్రియులారా, జ్ఞానవంతుడు, బైబిల్ ఎరిగిన వారము, మన జీవితాలు మనకు అర్థమవుతున్నాయి. లోకంలో ఏది శాశ్వతం కాదని అర్థమవుతుంది. దేవుని వాక్యం అదొక్కటే శాశ్వతం. మొదటి పేతృపత్రిక 1వ అధ్యాయంలో దేవుని వాక్యం మాట్లాడుతున్నమాట. దేవుని వాక్యం మాట్లాడుతున్న మాట ఏది శాశ్వతమో, దాని కొరకే ఈ తాపత్రయం, దాని కొరకే ఈ పరితాపం, దాని కొరకే పరిచర్య. 1 పేతృపత్రిక 1:24 సర్వ శరీరము గడ్డిని పూలిన వారు, వరందమంతా గడ్డి పువ్వు, గడ్డి ఎండిపోతుంది, గడ్డి ఎండును, దాని పూరాలను, సర్వ శరీరము, వాళ్ళ అందం, వాళ్ళ వైభవం, వాళ్ళ ఆస్తులు ఎండిపోతాయి, రాలిపోతాయి. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడు నిలిచిను, అది నీ చేతిలో ఉంది. దేవుని వాక్యం పుస్తకాలు నెత్తి మీద పెట్టుకుని మోస్తా ఉన్నారు, చదువులకి టాప్ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు, లక్షలు పోయి చదివిస్తా ఉన్నారు, బైబిల్ పక్కన పెట్టారు, బైబిల్ గుండెల్లో లేదు, బైబిల్ మనసులో లేదు, బైబిల్ ప్రయారిటీలో లేదు. ఈ వాక్యమే నిలిచేది. 1వ యోహాను 2:17 లోకం ధనాశ గతించుకోను గాని, గతించినది ఒకే ఒక్కటే, దేవుని చిత్తాన్ని జరిగించేవాడు మాత్రమే. దేవుని వాక్యం నిలుస్తుంది, దేవుని చిత్తం చేసిన వాడు నిలుస్తాడు. ఆ నిలిచే పని చేయడం కొరకు ఈ సహవాసాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఎన్నో సంపాదించుకున్నాం, అవన్నీ పోతాయి. వేటి కోసమో పరిగెడతా ఉన్నాం, అదంతా వృధా ప్రయాస వ్యర్థమే. దేవుని వాక్యం నిలిచేది, దేవుడు నిలుస్తాడు, ఆయన కొరకు చేసిన పని నిలుస్తుంది, ఆయన కొరకు చేసిన పని నిలుస్తుంది. ప్రభునందు పిల్లారా, రాకడ దినాల్లో ఆదివారం భక్తి మనల్ని లోకం యొక్క ప్రభావం నుంచి, సోషల్ మీడియా యొక్క ప్రభావం నుంచి, లోకం యొక్క మాయాజాలం నుంచి, సాతాన్ యొక్క తంత్రాల నుంచి బయటకు తీసుకురాలేని ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. దేవుని మహాకృప, టెక్నాలజీ వల్ల వెళ్ళటం రావటం ఇదేమీ లేకుండా ఇంట్లో కూర్చొని చేతిలో మొబైల్ ఫోన్ పెట్టుకొని సంఘంతో సహవాసం చేయగలుగుతున్నాం, ఆరాధించగలుగుతున్నాం, వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాం, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంది. ఈ ఆశీర్వాదాన్ని మనతోటే పెట్టుకుందామా? మనం మాత్రమే ఆనందిద్దామా? పట్టణము పాడైపోయి ఉండగా, ప్రాకారాలు కూలిపోయి ఉండగా, బీటలు కనబడతా ఉండగా, అనేక మంది దేవుని గుచ్చిన ఆశతో దేవుడు కాని వాడి వాటికి పరిగెడతా ఉండగా, వాటి కొరకు ప్రార్థన చేయడం కొరకు, మనల్ని మనం బలపరచుకోవడం కొరకు, ప్రాకారాలను తిట్టపరచడం కొరకు, మనలైన సందులను మళ్ళా పోడ్చడం కొరకు, ఆయన కొరకు ఏదైనా చేయడం కొరకు ఈ పరిచర్యను ప్రభు మనకిచ్చాడు. సిద్దిపేట కొరకు ప్రార్థన చేద్దాం, సిద్దిపేటలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ప్రార్థన చేద్దాం, సంఘాల ఉజ్జీవం కొరకు ప్రార్థన చేద్దాం. మనందరి ప్రార్థనలు ఆ పట్టణానికి ఆ జిల్లాకి ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రభు నెహమ్యా వలె ఆ గొప్ప కార్యాల కొరకు మనందరినీ ప్రాముఖ్యంగా సిద్దిపేట సహవాస సభ్యులందరినీ బలపరిచి వాడుకోవాలన్నది నా ప్రార్థన. అటు కృపా ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.
ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. మరి చక్కగా మరి మా సిద్దిపేట సావాసాన్ని ప్రేమించి ఎంతో చక్కగా మరి దేవుని సందేశం అందించిన సిఐ మహేశ్వర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రైజ్ లార్డ్ సార్. అట్లాగనే మరి దేవుడు దైవ సేవకుని మరి మన మధ్యలో పెట్టి మరి నెహెమ్యా ద్వారా నెహెమ్యా గురించి మరి చక్కగా మరి సందేహము మా దేవుడు వాక్యం మనకు ఆత్మీయ ఆహారంగా అందించినాడు. అందును బట్టి మరొకసారి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే నెహెమ్యా మరి 150 సంవత్సరాల పైన సంవత్సరాల అధిపతి ఆయన కింద పాత్రగా మరి పనిచేసే స్థితి నుండి గవర్నర్ గా ఎన్నుకున్న నెహెమ్యా బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం.